जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयन्नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहगातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुर्हो रसिका भुवु भाविकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभम् यादवानां शिरोरत्नम् कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். ஓம் ஸ்ரீ சங்கராச்சாரியவர்யாய நமஹ. ஓம் பிரம்மானந்த பிரதாயகாய நமஹ. ஓம் அஜ்ஞான திமிராதித்யாய நமஹ. ஓம் சுஜ்ஞானாம்புதி சந்திரமசே நமஹ. ஓம் வர்ணாஸ்ரம பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் ஸ்ரீமதே நமஹ. ஓம் முக்தி பிரதாயகாய நமஹ. ஓம் சிஷ்யோபதேச நிரதாய நமஹ. ஓம் பக்தாபீஷ்ட பிரதாயகாய நமஹ. ஓம் சூக்ஷ்மதத்வ ரகஸ்யஜ்ஞாய நமஹ. ஓம் காரியாகாரிய பிரபோதகாய நமஹ. ஓம் ஞானமுத்ராஞ்சிதகராய நமஹ. ஓம் சிஷ்யஹ்ருத்தாபஹாரகாய நமஹ. ஓம் பரிவ்ராஜாஸ்ரமோத்தத்ரே நமஹ. ஓம் சர்வதந்திர ஸ்வதந்திர தியே நமஹ. ஓம் அத்வைத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் சாக்ஷாத் சங்கர ரூப த்ருதே நமஹ. ஓம் ஷண்மத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் த்ரயி மார்க்க பிரகாசகாய நமஹ. ஓம் வேத வேதாந்த தத்வஜ்ஞாய நமஹ. ஓம் துர்வாதி மதகண்டனாய நமஹ. ஓம் வைராக்கிய நிரதாய நமஹ. ஓம் சாந்தாய நமஹ. ஓம் சம்சாரார்ணவ தாரகாய நமஹ. ஓம் பிரசன்ன வதனாம்போஜாய நமஹ. ஓம் பரமார்த்த பிரகாசகாய நமஹ. ஓம் புராண ஸ்மிருதி சாரஜ்ஞாய நமஹ. ஓம் நித்யதிருப்தாய நமஹ. ஓம் மகதே நமஹ. ஓம் சுசயே நமஹ. ஓம் நித்யானந்தாய நமஹ. ஓம் நிராதங்காய நமஹ. ஓம் நிஸ்ஸங்காய நமஹ. ஓம் நிர்மலாத்மகாய நமஹ. ஓம் நிர்மமாய நமஹ. ஓம் நிரஹங்காராய நமஹ. ஓம் விஸ்வவந்த்ய பதாம்புஜாய நமஹ. ஓம் சத்வப்ரதானாய நமஹ. ஓம் சத்பாவாய நமஹ. ஓம் சங்க்யாதீத குணோஜ்ஜலாய நமஹ. ஓம் அனகாய நமஹ. ஓம் சாரஹ்ருதயாய நமஹ. ஓம் சுதியே நமஹ. ஓம் சாரஸ்வதப்ரதாய நமஹ. ஓம் சத்யாத்மே நமஹ. ஓம் புண்ணியசீலாய நமஹ. ஓம் சாங்க்ய யோக விசக்ஷணாய நமஹ. ஓம் தபோராசயே நமஹ. ஓம் மகாதேஜசே நமஹ. ஓம் குணத்ரய விபாக விதே நமஹ. ஓம் கலிக்னாய நமஹ. ஓம் கால கர்மஜ்ஞாய நமஹ. ஓம் தமோகுண நிவாரகாய நமஹ. ஓம் பகவதே நமஹ. ஓம் பாரதீஜேத்ரே நமஹ. ஓம் சாரதாக்வான பண்டிதாய நமஹ. ஓம் தர்மாதர்ம விபாகஜ்ஞாய நமஹ. ஓம் லக்ஷ்ய பேத பிரதர்சகாய நமஹ. ஓம் நாதபிந்து கலாபிஜ்ஞாய நமஹ. ஓம் யோகிஹுத் பத்மபாஸ்கராய நமஹ. ஓம் அதீந்திரிய ஜான நிதய நமஹ. ஓம் நித்யானித்ய விவேகவதே நமஹ. ஓம் சிதானந்தாய நமஹ. ஓம் சன்மயாத்மே நமஹ. ஓம் பரகாய பிரவேசகிருதே நமஹ. ஓம் அமானுஷசரித்ராட்யாய நமஹ. ஓம் க்ஷேமதாயினே நமஹ. ஓம் க்ஷமாகராய நமஹ. ஓம் பவ்யாய நமஹ. ஓம் பத்ரப்ரதாய நமஹ. ஓம் பூரிமஹிம்னே நமஹ. ஓம் விஸ்வரஞ்சகாய நமஹ. ஓம் சப்பிரகாசாய நமஹ. ஓம் சதாதாராய நமஹ. ஓம் விஸ்வபந்தவே நமஹ. ஓம் சுபோதயாய நமஹ. ஓம் விசாலகீர்த்தயே நமஹ. ஓம் வாகீசாய நமஹ. ஓம் சர்வலோகஹிதோத்சுகாய நமஹ. ஓம் கைலாசயாத்ரா சம்ப்ராப்த சந்திரமௌலி பிரபூஜகாய நமஹ. ஓம் காஞ்சியாம் ஸ்ரீசக்கரராஜாக்கிய அந்தரஸ்தாபன தீட்சிதாய நமஹ. ஓம் ஸ்ரீசக்ராத்மக தாடங்க தோஷிதாம்பா மனோரதாய நமஹ. ஓம் ஸ்ரீ பிரம்மசூத்ரோபனிஷத் பாஷ்யாதி கிரந்த கல்பகாய நமஹ. ஓம் சதுர்திக் சதுராம்னாய பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் மகாமதயே நமஹ. ஓம் த்விசப்ததி மதோச்சேத்ரே நமஹ. ஓம் சர்வ திக்விஜய பிரபவே நமஹ. ஓம் காஷாய வசனோபேதாய நமஹ. ஓம் பஸ்மோத்தூலித விக்ரஹாய நமஹ. ஓம் ஞானாத்மகைக தண்டாட்யாய நமஹ. ஓம் கமண்டலுட சத்கராய நமஹ. ஓம் குரு பூமண்டலாச்சாரியாய நமஹ. ஓம் பகவத் பாத சஞ்சகாய நமஹ. ஓம் வியாசசந்தர்சன பிரேதாய நமஹ. ஓம் ருஷ்யசுருங்க புரேஸ்வராய நமஹ. ஓம் சௌந்தர்யலஹரி முக்கிய பகுஸ்தோத்திர விதாயகாய நமஹ. ஓம் சதுஷ்டி கலாபிஜ்ஞாய நமஹ. ஓம் பிரம்மராட்சசமோட்சதாய நமஹ. ஓம் ஸ்ரீமன் மண்டன விஸ்ராக்கிய ஸ்வயம்பூஜய சன்னுதாய நமஹ. ஓம் தோட்டகாச்சாரிய சம்பூஜ்யாய நமஹ. ஓம் பத்மபாதாச்சிதாங்கிரிகாய நமஹ. ஓம் ஹஸ்தாமலக யோகேந்திர பிரம்மஜான பிரதாயகாய நமஹ. ஓம் சுரேஸ்வராக்கிய சச்சிஷ்ய சந்நியாசாசிரமதாயகாய நமஹ. ஓம் நிருசிம்ஹ பக்தாய நமஹ. ஓம் சத்ரத்ரகர்ப்பஹேரம்ப பூஜகாய நமஹ. ஓம் வியாக்யா சிம்ஹாசனாதீஷாய நமஹ. ஓம் ஜகத் பூஜ்யாய நமஹ. ஓம் ஜகத்குரவே நமஹ. ஓம் ஸ்ரீமத் சங்கர பகவத் பாதாச்சாரிய சுவாமினே நமஹ. ஸ்ரீகிருஷ்ண பரமாத்மன் யொக்க திவ்ய லீலா விபூதிலோ பாகங்கா நரகாசுர வத ஷோடச சஹஸ்ர ராஜகுமாரி பரிணயம் கட்டால் மனம் ஸ்ரத்தகா செப்புக்குனோம். ஆ தர்வாத ஸ்ரீகிருஷ்ண பரமாத்முடு சத்யபாமா சமேதங்க இந்திருடி ஆஹ்வானம் மீத ஸ்வர்கலோகானிக்கு வெள்ளாடு. இந்திருடு கிருதஜதோ பிரபு நுவ் மாகெந்தோ மகோபகாரம் சேசவ், அதிதி குண்டலாலு இச்சவ், நரகாசுரண்டி சம்ஹரிச்சவ், அந்த பூர்வம் மேம் சாலா யாத்தன பட்டோம், நீ தர்மமானி திரிகி மா சம்பதலு மாவுக்கு தக்கை லோககண்டகுடு நரகுடு நசிஞ்சாடு. கிருதஜதகா சத்யபாமா சமேதங்க మా లోకానికి వెంచేసి మా ఆతిథ్యం స్వీకరించమంటే శ్రీకృష్ణుడు ఆయన ఆతిథ్యం స్వీకరించాట. అప్పుడు అక్కడ నందనవనంలో ఒకరోజున సత్యభామా సమేతంగా విహారానికి వెళ్ళాడు. అక్కడ పారిజాత వృక్షం కనపడింది. కల్పవృక్షం చూడగానే సత్యభామ సంతోషించి, ఏమండి ఈ పువ్వులు చాలా బాగున్నాయి, దీన్ని మన దొడ్లోకి పట్టుకుపోదాం అందుట. ఓ నువ్వు కోరితే కాదంటానని ఎడం చేత్తో పీకి గరుత్మంతుడి వీపు మీద పెట్టి పట్టుకొచ్చేసాడు ఆయన. దాంతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది, ఏదో అతిథిగా రమ్మంటే ఆతిథ్య స్వీకారంతో పాటు ఏకంగా చెట్టునే పీక్కుపోతావా అంటూ తన దేవసేనతో శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు గరుత్మంతుడి యొక్క రెక్కల్లోంచి ఒక ఏక తీసి ఆ వజ్రాయుధాన్ని వెనక్కి తిప్పాడన్నారు. గరుత్మంతుడి రెక్కలలో ఉండే ఒక్క ఏకతో వజ్రాయుధాన్ని వెనక్కి తిప్పి జయించాడు. అప్పుడు నారదుడు అన్నాడు, ఇంద్ర కృతజ్ఞతకి పరాకాష్ట నువ్వు, అసలు నీ సంపదలన్నీ కృష్ణుడిచ్చినవే, నీ లక్ష్యమంటే పరమేశ్వర కటాక్షమే, అన్నిటికీ మించి నిన్నగాక మొన్నటిదాకా నరకాసురుడి బాధతో నలిగిపోయి గోవిందుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తే ఆయన సత్యభామా సమేతంగా వెళ్ళి ఆ నరకాసురుడిని సంహరించి తిరిగి మీ సంపదలు మీకు ఇప్పించాడు. అటువంటి పరమాత్మ లీల కోసం ఒక చెట్టు పట్టుకెడుతూ ఉంటే దానికోసం ఆయనతో యుద్ధం చేస్తామంటే అప్పుడు సిగ్గుపడి మళ్ళీ కృష్ణుడికి నమస్కరించి, తామసగుణం మమ్మల్ని పట్టుకుంటోంది ప్రభు, అప్పుడప్పుడు అజ్ఞానంలో పడిపోతున్నాం, అన్నీ నువ్వేం తెలుసు, అయినా నీ పరీక్షలో నెగ్గలేక అజ్ఞానంలో పడిపోతున్నాం, క్షమించమన్నాడు. అందుకే ఇక్కడ ఒక మాట అన్నాడు, సురల తామసంబు చూడనరిది అని భాగవతంలో గొప్ప పద్యం. అంటే తమోగుణం అనేది అప్పుడప్పుడు ఎంత గొప్ప వండినా పట్టుకుంటుంది. అందులో ధనము, పదవి, జ్ఞానము, రూపము, భోగాలు, ఈ ఐదు ఎక్కడుంటే అక్కడ తమోగుణం సహజంగా వస్తుందిట. ఆ ఐదింటిలో ఉండి కూడా తమోగుణములో పడకుండా ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారన్నమాట. కాబట్టి ఇంద్రుడు అంతటి వాడు తమోగుణంలో పడిపోతూ ఉంటాడు అప్పుడు. అందువల్ల మామూలు మానవులు, సాధారణ మానవులు నిరంతరము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తరువాత కొద్ది రోజులకే శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించింది లోకంలో ప్రతి వాడికి అహంకారం తొలగించి వాణ్ణి జ్ఞానిని చేయడం కోసం ఆయన అవతరించాడు. దుష్ట శిక్షణే కాదట, మన మనస్సులో కూడా దుష్టత్వం ఉంటుంది. పైకి మనం అందరం చాలా చక్కగా అందంగా అలంకరించుకుని బట్టలు కట్టుకోవచ్చు, నామాలు పెట్టుకోవచ్చు, స్నానం చేయొచ్చు, సుగంధ ద్రవ్యాలు పూసుకోవచ్చు, కానీ లోపలేముందో మనకి తప్ప ఇంకోటికి తెలియదు కదా. సహజంగా బయట ఉన్న వ్యక్తులందరికీ పద్మాకర్ గారు కనబడితే విభూతి కనబడుతుంది, కానీ లోపలేముందో మీకే తెలుస్తుంది. మీరు ఎదురుకుండా కూర్చున్నారంటే ఓహో మహానుభావులు, వీళ్ళంతా పరమభక్తులని పైకి నేను అనుకోవచ్చుగాక. మనసులో ఏముందో ఏం తెలుస్తుంది, తెలిసినవాడు ఒక్క పరమాత్మ మాత్రమే. అందుకే నేనేం చేస్తాడు, దుష్టత్వమే కాదు దుష్ట బుద్ధిని కూడా తొలగిస్తానంటాడు ఆయన. రుక్మిణీదేవి ఒకరోజు తమాషా చేసింది, శ్రీకృష్ణుడు రోజు రాగానే సభ నుంచి రాగానే ఆయన పాదాలని కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఆ తర్వాత గృహ కార్యాల్లోకి వెళ్ళేది ఆవిడ. ఒకరోజున కృష్ణ పరమాత్మ వచ్చాడు, ఎంతసేపైనా ఆయన గుమ్మం దగ్గర నిలబెట్టింది, లోపలికి రమ్మనలేదు, కూర్చోమనలేదు, మాట వరసకు కూడా ఆహ్వానించలేదు. భగవంతుడు జగద్గురుడు కృష్ణుడు అంటే, రోజు మనం కృష్ణం వందే జగద్గురు అని తెగ స్తోత్రం చేస్తున్నాం కదా, అటువంటిది ఆ కృష్ణుడు జగద్గురువు వస్తే రాగానే కూర్చోబెట్టకుండా ఆయనకి ఏ విధమైన పలకరింపు లేకుండా పావు గంట సేపు ఆయన నిలబెడితే ఆయనకు మండదు భగవంతుడు కాబట్టి. ఆ క్రోధాన్ని ప్రకటించకుండా ఆయన ఏం చేశాడు, రుక్మిణీదేవి పానుకు దగ్గరికి వచ్చి కూర్చున్నాక, ఓహో ఆదిలక్ష్మి నిరంతరం నా వక్షస్థలం మీద నివసించే లక్ష్మీదేవి కూడా నాకంటే గొప్ప స్త్రీ ఉండదు, నేనే పరమాత్మకి సర్వస్వం సంపూర్ణమని అహంకరించింది అని గ్రహించాడు. అహంకారం ఎప్పుడొచ్చినా దాన్ని భగవంతుడు తొలగిస్తాడు. భగవంతుడు అహంకారంతో ఉన్నవాణ్ణి తిట్టినట్టు నటిస్తాడు. తిట్టడం కాదు, గురువులు ఎందుకు తిడతారు అంటే నీలో ఉన్న పాప ప్రక్షాళన చేయడానికి. దానికి ఉదాహరణ చెప్పారు, అది నీ సౌండ్ ఇస్తుంది కదా చూడండి బాబు. ఒకటి ఏంటంటే బట్టలు బాగా మురికి పట్టాయి, అప్పుడు ఆ మురికి పట్టిన బట్టలకి ఆ మురికి పోవాలంటే ఏం చేయాలి, సబ్బు పెట్టి బాగా ఉడకబెట్టి బండరాయి మీద నాలుగు ఢామ్ ఢామ్ అని బాత్తేనే వస్త్రాలలో ఉన్నటువంటి మురికి తొలగుతుంది. అలాగే మన మనస్సు అనే వస్త్రం కూడా నిరంతరం మురికి పడుతూ ఉంటుంది. ఎందుకని, బట్ట కట్టుకుంటే మురికి వస్తుంది, బట్ట ఎప్పుడు ధరించినప్పుడు మాత్రమే మురికి వస్తుందిట. కానీ మనస్సు అలా కదట, నిరంతరం లోకంలో ఎవరితో తిరిగినా వాళ్ళ మురికి అంటుకుంటుందిట. ముగ్గురు చేరామంటే ముగ్గురు మూడు రకాల కబుర్లు చెప్తాం కదా, దానివల్ల తెలియకుండానే ఒకరి పాపాలు ఒకరికి పంచుకుంటాం. అందువల్ల నిరంతరము సాంగత్య దోషం వల్ల, ఆవరణ దోషం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న పాపాలన్నీ మనస్సుని పట్టుకుంటాయి. మనస్సు అనే వస్త్రం మకిలి పట్టగానే, మురికి పట్టగానే పరమాత్మ ఏం చేస్తాడనమాట, దాన్ని బండరా తినేసి బాదుతాడు. అనగా కాస్త వాళ్ళకి విరసోక్తులతో బాధ కలిగించి ఆ బాధ ద్వారా వారి పాపాన్ని తొలగిస్తాడు. అది ఈ కథలో ఉన్న అంతరార్థం. అలాగే ఆయన ఏం చేశాడు, రుక్మిణీదేవి దగ్గరకు వచ్చినాయి. రుక్మిణి, నేనా మహారాజుని కాదు, ఎందుకంటే మా యాదవులకి రాజార్హత లేదు. ఉగ్రసేన మహారాజు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఏదో పరిపాలన సాగిస్తున్నాం, పోనీ నేను గొప్ప పరాక్రమవంతుడా కాదు. ఒకసారి జరాసంధుడు మా మీదకి దండయాత్రకు వస్తే పారిపోయి ద్వారకానగర నిర్మాణం చేసుకున్నాను. పోని నీతి నిజాయితీలు ఉన్నాయా, అది లేదు, చిన్నప్పుడు వెన్న దొంగతనం చేసినవాడిని దొంగని. పోని ఏమైనా బాగా చదువుకున్నానా, మీ నాన్నగారు మీ అన్నగారులాగా నాకు జోదంలో పాండిత్యం లేదు, వేదంలో పాండిత్యం లేదు, నా దగ్గర ఏముంది, అందంగానూ ఉండను, నువ్వంటావా బంగారం రంగులో ఉంటావు, నేను నల్లగా ఉంటాను. అటువంటి వాణ్ణి, ఏ అర్హత లేనటువంటి వాణ్ణి చూస్తూ చూస్తూ ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకుంటుందా? అమాయకత్వంతో తెలివి తక్కువతనంతో తొందరపడి బాగా చదువుకున్న స్త్రీ పనికి మాలినటువంటి వాణ్ణి తొందరపడి ప్రేమించినట్టుగా ప్రేమించినట్టున్నావు. లోకంలో ఉన్న నడవడికలు నా దగ్గర లేవు. ఈ లోకంలో వాళ్ళ మర్యాద వేరు, నా మర్యాద వేరు. లోకములోని నడవడికలకి అతీతముగా ఉన్న నన్ను వివాహం చేసుకుని నువ్వే సుఖపడతావు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎంతోమంది ఉన్నారు శిశుపాలుడు లాంటి వాళ్ళు, నిన్ను కోరి వరిస్తామంటే రాజాధిరాజులు మహారాజుల్ని ప్రేమించి పెళ్లి చేసుకోక, నాలాంటి ఒక యాదవుణ్ణి రాజార్హత లేని వాడిని వివాహం చేసుకుని ఏం సుఖపడతావు, నా మాట విని నన్ను వదిలి ఎవడన్నా చేసుకో అన్నాడు. ఒక్క దెబ్బకి ఆవిడ బాణం దెబ్బ తిన్నటువంటి లేడీలా పడిపోయిందిట, కళ్ళు తిరిగి కింద పడిపోయింది, కన్నీళ్లు గార్చింది. అమాంతంగా స్పృహ పడిపోగానే శ్రీకృష్ణుడు పరుగు పరుగునొచ్చి పన్నీరు ముఖం మీద చిలకరించి జాగ్రత్తగా ముఖం తుడిచి సేద తీర్చి, అలికుల వేణి నవ్వులకు నాడిన పల్కులకెంత బాధతో కలగెదవేల. ఓ నీలవేణి, ఏదో హాస్యానికి అన్నాననుకో, ఆ మాత్రానికి ఎంత బాధపడిపోయావా అని ఓదార్చాడు. వాదార్చగానే అప్పుడు ఆవిడ అంది, ప్రభు నాకు ఇప్పుడు అర్థమయ్యింది, నీవు పరమాత్మవి, నువ్వు అన్నవన్నీ నిజమే, నువ్వు ఊరికంటావా భగవత్ స్వరూపుడు, హాస్యానికైనా తిట్టడు కదా. నేను ఈ మధ్యకాలంలో భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహమునకు గురయ్యానని అహంకారం పొందాను, ఈ అహంకారం తొలగించడం కోసమే నువ్వు ఇలా దెప్పావు, నువ్వు అన్నది నిజమే. నీవు వచ్చి నిలబడితే అక్కడ నిన్ను లోపలికి ఆహ్వానించక, పాదపూజ చెయ్యక, ఆ పరమాత్ముడు నాకు చాలా ఇష్టుడు, ఆయన నా సేవకుడు అని అహంకరించాను, ఆ అహంకారం వల్లే నువ్వు ఈ విధంగా నా మనస్సులో ఉన్న మనోమాలిన్యం తొలగించావు అని అర్థమైపోయింది. ప్రభు నువ్వు అన్నది నిజమే, లోకుల యొక్క నడవడికి నీకు లేదన్నావు, నువ్వు లౌకికుడివి కాదు గనక, అందరికీ అతీతమైన పరమాత్ముడివి గనక ఈ నడవడికలతో సంబంధమే ఉన్నది. లోకంలో ఆచారాలు ఎవరికి, సామాన్యులకి. సూర్యుడికి వేడితో ప్రమాదమేముంది, అగ్నిహోత్రుడిని తాకితే అగ్నిని తాకిన మానవులని అగ్ని కాలుస్తుంది, కానీ అగ్నిని అగ్ని కాల్చలేదు. అలాగే నువ్వు అగ్ని లాంటి వాడివి, నీకు ఈ లోకంలో నియమాలు లేవు. నువ్వు అన్నది నిజమే, నువ్వు ప్రభువుని కాదన్నావు. నువ్వు ప్రభువు ఎందుకు అవుతావు, నువ్వు ప్రభువువి కాదు, విప్రుడివి కాదు, అసలు ఏమీ కాదు, అన్నిటికీ అతీతమైన చైతన్య స్వరూపానివి. అందువల్ల నువ్వు అన్నవన్నీ నిజమే, నేనే అహంకరించి ఈ మధ్యకాలంలో సంపదలలో నాకు సాటి లేదు, గౌరవంలో నాకు సాటి లేదు, జ్ఞానములో సాటి లేదు అని కొంచెం విర్రవీగాను. మరి లేకపోతే మీరు ఆలోచించండి, రుక్మిణీదేవి నిజానికి చాలా సాత్వికంగా ఉంటుంది. అటువంటి ఆవిడ కూడా కృష్ణుడు గుమ్మం దగ్గరకు వస్తే ఏమో పావుగంట నిలబడలేవా అని ఆయనకి పాదపూజ చేయలేదంటే ఒకసారి ఆలోచించండి. భూలోకము యొక్క లక్షణం అటది. ఈ భూలోకం ఎటువంటిదంటే ఎంత జ్ఞానినైనా అప్పుడప్పుడు ఈ లౌకిక బంధాలు, ఇక్కడున్న స్నేహాలు, ఇక్కడున్న సాంగత్యాలు, ఇక్కడున్నటువంటి వాతావరణం వల్ల అహంకారానికి గురి చేస్తుంది ఈ వాతావరణం. అందువల్ల అంతటి జగన్మాత కూడా తాత్కాలికమైన అహంకారానికి గురయ్యింది, దానికి ఫలితం వెంటనే కృష్ణుడి యొక్క దెప్పులు పొందింది. దీనికే రుక్మిణికి సంబంధించిన విరసోక్తులు అని పేరు. ఈ ఘట్టం చాలా జాగ్రత్తగా వినాలి, ఇందాక నుంచి మీరు విన్నారు కాబట్టి చెబుతున్నది. మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏదో ఒక కారణం చేత పుట్టాం. అందరం కారణ జన్ములే, ఇందులో ఎవడు తక్కువ కాదు ఎక్కువ కాదు. ఏదో ఒక కారణం లేకుండా ఎందుకు పుడతాడు? అరి పిచ్చి చెట్టు కూడా భగవంతుడు ఏదో ఒక కారణం చేతే సృష్టించాడు. గడ్డి పరకను కూడా, తృణమును కూడా తేలిగ్గా తీయకూడదు అందుకే ఈ లోకంలో. అటువంటిది భగవంతుణ్ణి మనం అనుక్షణం మరింత జాగరూకులమై పట్టుకోవాలి. ఇక్కడున్నప్పుడు పొరపాటునైనా మనకు అహంకారం వచ్చినా మనం చేసే ప్రతి పొరపాటికి ఏదో చోట శిక్ష అనుభవించాలి. అలాంటప్పుడు శిక్ష అనుభవించడం కంటే అసలు ఆ పొరపాటు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది కదా అనుకుందామా అంటే అలా వెళ్లకుండా ఉండడం కుదరదు. ఈ మధ్యన ఒక ఆవిడ అంది, ఏమంటే గుళ్ళోకి వెళ్ళి అపరాధం చేయడం కంటే గుళ్ళోకి వెళ్ళడం మానేయినా అంది ఆవిడ. నేను పురాణంలో ఏం చెప్పాను, గుళ్ళోకి వెళ్ళి అనవసర ప్రసంగం చెయ్యొద్దన్నాను. గుళ్ళోకి వెళ్తే అనవసర ప్రసంగం వస్తుంది కనుక గుళ్ళోకి వెళ్లకుండా కూర్చుంటే ఇది ఇంక అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అన్నం తింటే అజీర్ణం వస్తుందేమో అని అన్నం మానేస్తే చచ్చిపోతారు, అవునా కదా? అలాగే గుడిలోకి వెళ్ళి పొరపాటు చేస్తామేమో అని గుళ్ళోకి వెళ్ళడం మానేస్తామా? పెళ్లి చేసుకుంటే రేపు భార్యాభర్తలకి తగాద వస్తుందని పెళ్లి మానేస్తాడా? ఈ సృష్టి యొక్క రహస్యం అది. కాబట్టి నువ్వు ఆలయానికి వెళ్ళడం మానేయమని, ఎక్కడ గురువుగారి దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం అనుకుని అసలు గురువుల దగ్గరికి వెళ్ళకపోతే నీ జీవితం ఏమైపోతుంది చూడండి, నరకం పాలైపోతుందిగా. పురాణం వినేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడద్దు అన్నాం అనుకోండి, సెల్ ఫోన్ మాట్లాడటం కుదరడం లేదు కనుక పురాణం మానేస్తానంటే మళ్ళీ పందిగా, దోమగా, కుక్కగా, నక్కగా పుడతావు. అక్కడ నీ ఉద్దేశం ఏమిటి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండరా అని చెప్పడం ఉద్దేశం తప్ప అసలు ఈ పనే మానేస్తానంటే అది ఎంత జ్ఞానం? ఇక్కడే ఒక ఉపనిషత్తు కథ ఉన్నది. ఇక్ష్వాకు మహారాజు గారి కాలంలో ఇక్ష్వాకుని యొక్క మనవడొకడు కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా అయోధ్య నగరాన్ని పరిపాలించాడు. అతనికి ఓ పిచ్చ పట్టుకుందిట, హింస వల్ల మహా అపాపము, ఈ హింస తొలగించాలి అనుకున్నాడు. ఆయనకి హింస అంటే ఎలా కోపం వచ్చిందంటే ఒకరోజున ఆయన మారు వేషంలో రాజ్యంలో పరిపాలన ఎలా ఉందో చూద్దామని వెళ్ళాడు. ఆ సమయంలో ఇద్దరు తాగుబోతాళ్ళు తెగ తాగేసి ఆ మైకంలో కొట్టుకుంటున్నారు. ఈయన మారు వేషంలో ఉన్న రాజుగారు ఇక్ష్వాకు మహారాజు గారి మనవడం తెలియదుగా వాళ్ళకి, అందుకని వాళ్ళు ఏం చేశారట, ఈ మధ్యలోకి వస్తున్న వీడు చూసి ఎవడెవరో మేము కొట్టుకుంటే మధ్యలో వస్తున్నాం అన్నారట. అంటే ఆయన అన్నాడు, నేను మీ తగాద తొలగించడానికి వచ్చానన్నట. తగాద తొలగిస్తావా, ఆ తగాద ఎలా తొలగిస్తావో చూద్దాం అని ఇద్దరు కలిసి కర్ర పెట్టి టపేళ్ళు కొట్టారు ఇద్దరు. పాపం రాజుగారికి బుర్ర పగిలినంత పని అయింది. దాంతో మండిపోయి ఆయన వరలోంచి కత్తి దూసి వాళ్ళిద్దరిని తలకే నరికేస్తానన్నట. అనగానే మంత్రులు వచ్చి, మహారాజా మీరు రాజుని వాళ్ళకేం తెలుసు, వాళ్ళు తాగుబోతాళ్ళు, మారువేషంలో వచ్చా, మీరు తొందరపడకండి, నా కత్తి వరలో పెట్టించేసి రాజుగారిని తీసుకుపోయారు హస్తినాపురంలోకి, అయోధ్య నగరంలోకి. రాజుగారు అక్కడికి వెళ్ళాక మంత్రులతో అన్నాడు, మంత్రులారా, ఈ దుర్మార్గులు తాగుబోతులై కర్రలతో చితక కొట్టేశారు, కాబట్టి ఈ రోజు నుంచి నా నగరంలో ఎవరి చేతుల్లో ఆయుధాలు ఉండకూడదు, కత్తులు, కర్రలు, కట్టెలు ఏమీ ఉండకూడదు, అందరి దగ్గర ఆయుధాలు నిషేధం అని చాటించు అనగానే మంత్రులు అన్నారు, ఇది చాలా కష్టమండి, హింస అనేది కేవలం ఆయుధాల వల్ల జరిగేది కాదు, తాత్కాలిక ఉద్రేకంతో ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరింటిలోనూ కట్టెలు ఉండకూడదు అన్నారు, అప్పుడు వంట ఎలా చేస్తారు? ఎవరి దగ్గర కత్తులు ఉండకూడదు, అప్పుడు కూరగాయలు ఎలా కోస్తారు? ఎవరిళ్లలో కర్రలు ఉండకూడదు, రైతులు పొలాలకు ఎలా పెడతారు అంటే ఏమో నేను శాసించాను ఇంతే, కావాలంటే కూర కింద వండేసుకోండి, అన్నీ మీ ఇష్టం వచ్చినట్టు వండేసుకోండి, అంతే తప్ప కూరగాయలు కొయ్యకూడదు, ఎవరిళ్లలో కత్తులు ఉండకూడదు, ఎవరిళ్లలోనూ కూడా ఏ విధమైన కత్తులు కటార్లు ఉండకూడదు అనగానే వాళ్ళు అన్నారు, మీరు ఎన్ని నిషేధించినా రేపు పొద్దున్న తాగుబోతాళ్ళ దగ్గర కర్రలు లేకపోతే కట్టెలు లేకపోతే చేతులతో కొట్టుకుంటారండి అన్నారట. అలా అయితే చేతులు నరికించేయండి అన్నాడు ఆయన, అందరికీ చేతులు నరికించేయండి అనగానే చేతులు నరికించేస్తే ఎలా బతుకుతూ ఉండనట, ఎలాగో రకంగా బతుకుతారు, తలకే ఉందిగా అన్నట. పోనీ చేతులు నరికిస్తే కాళ్ళతో తొందుకుంటారు మహారాజా అన్నట్టు మంత్రులు, అయితే కాళ్ళు కూడా నరికించేయండి అన్నట. మనస్సు ఉంది కదండి, తలకాయలతో కొట్టుకుంటారండి అన్నట్టు మంత్రులు, అయితే తలకాయలు తీయించేయండి అన్నట. వెంటనే వాళ్ళంతా కలిసి ఈ రాజుగారిని వెంటనే చెరసాల పాలు చేసి వాళ్ళ కొడుకుని పట్టుకొచ్చి రాజుని చేశారు. ఇలా కొంతమంది కొన్ని పిచ్చలు ఉంటాయి, తలకాయ ఉంటే తన్నుకుంటారని, మనస్సుంటే కొట్టుకుంటారని, చేతులతో కొట్టుకుంటారని చేతులు తీయించేస్తామా? అలాగే మనందరం కూడా ఏదైనా పొరపాటు చేస్తాం కనుక ఆ పొరపాటులోంచి బయటపడడం కోసం గురువుగారు చెబితే, అమ్మో గురువుగారు చెప్పారు కనుక గుళ్ళో కడితే గుళ్ళో తగాద వస్తే, నన్ను అడిగింది ఒక ఆవిడ సుస్పష్టంగా, రాత్రి పాపం 9 గంటలకి అందులో నేను డ్రైవ్ చేసుకుంటూ ఏలూరు ఎడుతున్నాను, ఇవాళ మా అమ్మగారి కార్యక్రమం ఒకటి ఉంది అక్కడ, ఆ కార్యక్రమం విషయం రాత్రి గుర్తు వచ్చింది సడన్గా, అందుకని సత్యనారాయణ గారు కారు అడిగి, డ్రైవర్ లేడు నేనే డ్రైవ్ చేసుకెళ్ళా, అలవాటు కాబట్టి పర్వాలేదు అనుకోండి, మంచి విజయవాడలో ట్రాఫిక్లో ఉండగా గురువు గారు జరిగింది చెబుతున్నా, ఉన్న విషయం మీకు చెబితే భవిష్యత్తులో అయినా జాగ్రత్తగా ఉంటారు. మీరు అన్న మాట విన్నాక నాకు పశ్చాత్తాపం ఎక్కువైపోయిందండి, గుళ్ళోకి వచ్చాక ఏదో రకంగా మాట్లాడుకోకుండా కుదరలేకపోతున్నాం, గుళ్ళో మాట్లాడుకుంటే పాపం గనక అసలు గుళ్ళోకి వెళ్లకుండా ఉంటే దోషం పోతుందేమోనండి అంటే ఆవిడ పాపం శ్రద్ధగా అడిగింది, నేను తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి, గుళ్ళోకి వెళ్ళడం మానేస్తే ఈ మాట్లాడుకునే దోషం పోతుందా అందేవాడు. అంటే గుళ్ళోకి వెళ్ళి తప్పుడు మాటలు మాట్లాడడం తప్పు గనక అసలు గుళ్ళోకే వెళ్ళకపోతే, అలాగే మా ఆయనతో తప్పుడు మాటలు మాట్లాడే కంటే మా ఆయన తలకాయ నరికేస్తే గొడవ ఉండదు కదా, అది ఆవిడ అనుమానం. అందులో ఉన్న తెలివితేటలు ఏమిటో ఆవిడకి చాలా కష్టపడి వివరించి, స్పీకర్ పెట్టి మరీ వివరించి, మొత్తం మీద ఆవిడ మనస్సులో ఉన్న బాధ అంతా తొలగించాను అనుకోండి. కాబట్టి ఎందుకు చెబుతున్నామంటే, ప్రతి వ్యక్తికి భగవంతుడు సృష్టి చేశాడు, ఆ సృష్టిలో ఒక మనస్సు ఇచ్చాడు, ఆ మనస్సుతో పాటు అనేక కార్యక్రమాలు ఇచ్చాడు, ఆయన కొన్ని శాస్త్రములు పెట్టాడు, ఆ శాస్త్రములను ఎందుకని ప్రశ్నించే అధికారం లేదు. వేదములు ఏమన్నాయంటే భగవంతుని యొక్క లీలని ప్రశ్నించకు, అందులో ఉన్న శాస్త్రముల ప్రకారం నడుచుకో, అవి రాజశాసనం, రాజుగారు శాసనం చేశారు, నువ్వు ఇంత డబ్బుకి ఇంత ట్యాక్స్ కట్టన్నాడు, నువ్వు ఈ రోడ్డు అంటే వెళ్ళడానికి వెళ్ళేదంటే నువ్వేమన్నా చేయగలుగుతున్నావా? ఇప్పుడు పుష్కరాల పేరు చెప్పి ఇప్పుడు ఇక్కడ రోడ్లు వేశారు, తవ్వారు, ఎందుకు తవ్వారు ఎవడు అడుగుతున్నాడు, ఎవడు మాట్లాడలేడు, అది మాట్లాడే అధికారం లేదంతే. ఈ పూట కరెంటు పోయింది ఎవడు అడుగుతావు, రేపు పొద్దున్న బ్రిడ్జి మించి ఎవండి వెళ్ళని వారు 12 రోజుల పాటు ఎవడు అడుగుతావు, అది ఒక నియమం అంతే, ఇంకా దాన్ని ప్రశ్నించే అధికారం లేదు. అలాగే భగవంతుని యొక్క లీలా విభూతిని ఎందుకు ఏమిటి అని అడగకూడదు. అందువల్ల కళ్ళు ఎందుకు పోగొట్టాడు, కళ్ళు ఎందుకు ఇచ్చాడు, లేకపోతే ఇంకోటి ఎందుకు చేశాడు, ఇవన్నీ అజ్ఞానముతో కూడినటువంటి మాటలు. ఆ మాటలని మనం అనుక్షణము కూడా పక్కన పెట్టుకుని ఎన్ని వేదశాస్త్రములు చదివినా ఈ భగవంతుని యొక్క అపార సృష్టి యొక్క విభూతి అలా అలా అనుభవించడమే తప్ప సంపూర్ణ జ్ఞానం రమ్మంటే రాదు. ఉన్నదొకటే, సర్వ శరణాగతి పొందాలి. ఆ శరణాగతిని ఈ రోజు నుంచి నేను పొందుతున్నాను అని రుక్మిణీదేవి ఆయన పాదాలు పట్టుకున్నది. అంటే అంతటి జగన్మాత ఆదిమాతకి రుక్మిణీదేవికే తప్పలేదు అది. కాబట్టి ఇంకా తక్కిన వాళ్ళ సంగతి చెప్పేదేముంది? అనుక్షణము కూడా మానవులం రుక్మిణిలాగే జీవాత్మలమై ఎప్పుడైనా అహంకారం వస్తే ఏ రకమైన పొరపాటు చేసినా అందులోంచి బయటపడిపోదాం, బయటపడితే ఈ జన్మలో విముక్తి పొందుతాం, లేదంటే మళ్ళీ ఇంకా అలా జన్మలు వస్తూనే ఉంటాయి. ఎప్పటికైనా మానవుడు మాత్రం సర్వశరణాగతి పొందాలి అని ఈ రుక్మిణి యొక్క విరసూక్తుల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రుక్మిణీదేవి తన కుమారుడు ప్రద్యుమ్నుడికి తన సోదరుడి యొక్క కూతుర్ని రుక్మవతి అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ చాలా గొప్పది, పరమ సౌందర్యవతి, రుక్మి యొక్క కూతురు. రుక్మికి కృష్ణుడంటే కోపం కానీ రుక్మిణంటే చాలా ప్రేమ, చెల్లెలి మీద వాడికి అపారమైన ప్రేమట, ఆవిడకు కూడా ఆయనంటే అభిమానమే. ఒకరోజున రుక్మిణి పిలిచింది, అన్నయ్య నీకు బావగారి మీద ద్వేషం ఉన్నది కానీ నా మీద ప్రేమ ఉన్నదని తెలుసు, నా కుమారుడు మేనమామను చూడాలనుకుంటున్నాడు, పంపించరా అంటే పంపించడం ఏమిటి, నేనే కబురు పెడదాం అనుకుంటున్నాను, నా కూతురు సరిగ్గా నీ కొడుక్కి సరిపోతుంది, మనం వియ్యం పొందుదాం చెల్లెలా అన్నట్ట. శ్రీకృష్ణుడు మారు మాట్లాడకుండా అంగీకరించాడు. శ్రీకృష్ణ పరమాత్మని కుమారుడు ప్రద్యుమ్నునికి రుక్మవతినిచ్చి వివాహం చేశాడు రుక్మి, చాలా వైభవంగా పెళ్లి చేశాడు. ఈ బంధం కొంతకాలం కొనసాగాక ప్రద్యుమ్నుడికి రుక్మవతి ద్వారా అనిరుద్ధుడు పుట్టాడు. మళ్ళీ రుక్మి తన మనవరాలని పిలిచి ఆ తర్వాత ఆ మనవరాలని కూడా తిరిగి అనిరుద్ధుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే రెండు తరముల పాటు వాళ్ళ మధ్యలో రుక్మలోచన అని పేరు కలిగినటువంటి మనవరాలని కృష్ణుడు మనవడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్లిలో పోయే కాలం అంటారు కొన్ని, ఆ కాలం వచ్చినప్పుడు ఏం మాట్లాడతాం మనకే తెలియదు కదా. అందుకని పక్కన కళింగరాజు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆ కళింగరాజు గారికి రుక్మికి బాగా స్నేహం. కళింగరాజు అన్నాడు, రుక్మి కృష్ణుడు అంటావా, సొంత భావమరిది గనక అనవసరంగా తగాదా పెట్టుకోకూడదు, నీకు కృష్ణుడి మీద లోపల ఎంతో కొంత కోపం ఇంకా పోలేదని నాకు తెలుసు, నువ్వు కృష్ణుణ్ణి జయించనిదే కుండిన నగరంలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేసి ఊరవతల భోజకటకం అనే కొత్త ఊరు కట్టుకుని ఉంటున్నావు, అయినా చెల్లెల మీద ప్రేమతో ఆ చెల్లెలతో వియ్యం పొందావు, మళ్ళీ ఆ చెల్లెలు యొక్క మనవరితో నీ మనవరాలికి వివాహం జరిపించావు, ఇప్పుడు ఈ పెళ్లిలో విందులు జరుగుతున్నాయి, ఈ విందుల్లో యాదవుల్ని అవమానించాలి, కృష్ణుడి తోలికి వెళ్ళద్దు కానీ ఆ బలరాముడిని పిలిపించి వాడిని బాగా ఉడికించాలి, బలరాముడికి జోదం అంటే పిచ్చ, పెద్దగా ప్రవేశం లేదు, నువ్వా జోదం బాగా ఆడతావు, సరదాగా బావగారిని బలరాముడిని పిలిచి జోదం ఆడు, మేమంతా నీ తరపున ఉంటాం, నిన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సాహపరుస్తాం, ఏమంటావు అనగానే ఓ అలాగే అన్నట్ట. కళింగరాజు గారు ఒరిస్సా రాజు గారు పక్కన కూర్చున్నారు, రుక్మి పక్కన కూర్చున్నాడు, బలరామ జోదం ఆడదామా అంటే జూదం వల్ల యుద్ధం వస్తుంది అనవసరంగా, ఎంతోమంది జూదం వల్ల పాడైపోయారు, ఆహరి ధర్మరాజు కూడా జూదం వల్లే దెబ్బతిన్నాడు, ఎందుకు వచ్చింది అన్నట్టు ఆయన. పిరికాళ్ళు మీ యాదవులు అన్నాడు వెంటనే. అనగానే పౌరుషం పుడుచుకొచ్చింది బలరాముడికి, కానీ అన్నట్ట. ఓ పక్కన యాదవులంతా కూర్చున్నారు, కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు, రుక్మిణి కూర్చుంది, ఆవిడ లోపల పీకుతూనే ఉంది, ఏదో జరుగుతుందిరా బాబు అని. అయినా సరే జూదం ప్రారంభమైంది. 10,000 వరహాలు వడ్డాడు బలరాముడు, ఓడిపోయాడు. మళ్ళీ 10,000 వరహాలు వడ్డాడు, మళ్ళీ ఓడిపోయాడు. అందువల్ల ఏం చెప్పాడు, కొన్ని క్రీడలు ఎప్పుడూ ప్రమాదం. జూదం ఒకటి, వేట ఒకటి, మాట ప్రల్లదనం ఒకటి, ఇటువంటివి చాలా ప్రమాదం. సప్తవ్యసనాలలో జ్యోతమంత ప్రమాదకరం లేదు. అయినా సరే ఎందుకో చాలామంది దాని గురువుతో చెప్పగా ఈ వ్యసనములు అనేవి వారి వారి పూర్వజన్మ కర్మల్ని బట్టి అలా వస్తూనే ఉంటాయి, వాటి నుంచి బయటపడటమే సాధన. ఈ జూదంలో అస్తమాటు ఓడిపోతూ ఉంటే బలరాముడు పళ్ళు పటపట కొరుకుతూ ఇలా పళ్ళు కిలించి కళింగరాజు గారు, రుక్మీ భలే భలే బావగారికి బాగా గుణపాఠం చెబుతున్నాం అన్నట్ట. ఓడిపోయినందుకు కాదు కానీ బలరాముడికి పక్కవాడు పళ్ళు కిలించి వీడి రెచ్చగొడుతూ ఉంటే మండింది. 100,000 వరహాలు అన్నాడు ఏకంగా. ఈ 100,000 వరహాల పందెంలో బలరాముడు నెగ్గాడు. నెగ్గగానే ఈ కళింగరాజు అన్నాడు, రుక్మీ అతను నెగ్గాననుకుంటున్నాడు, నేనే నెగ్గానని అడ్డంగా డబాయించు అని చెవిలో ఊదట. వెంటనే రుక్మే ఉన్నాడు, నువ్వు నెగ్గలేదు, నేనే నెగ్గాను, నువ్వు ఓడిపోయావు అన్నట్ట. ఇదేమన్యాయం, ఆటలో నేను విజయం పొందాను, ఇంత సుస్పష్టంగా ఇంతమంది జనం చూస్తూ ఉండగా 100,000 వరహాలు వడ్డాను, కాబట్టి పందెం నాది అన్నట్టు ఆయన. లేదు లేదు, నీకేం వచ్చు ఆట అని వీడు దెప్పాడు. దెప్పగానే ఈసారి ఏం చేశాడు ఈయన, మళ్ళీ 100,000 వరహాలు వడ్డుతున్నాను, ఈసారి కోసు పందెం అంటారు మరి, అదేమిటో జూదంలో అంటే ఒకటి 10 రెట్లు ఇవ్వాలి అనగానే ఈసారి కూడా బలరాముడు నెగ్గాడు. కానీ రుక్మి మళ్ళీ లేదు లేదు నేనే నెగ్గాను అన్నట్ట. అప్పుడు బలరాముడు ఏమన్నాడు, సభాసదులారా ఇంతమంది చూస్తున్నారు కదా, మీరంతా న్యాయం చెప్పండి, ఇక్కడున్న వాళ్ళంతా ధర్మస్వరూపులు, అందువల్ల అడుగుతున్నాను. ఇందాక పందెం అంటారా, మీరు కళ్ళారా చూశారో లేదో, ఇప్పుడు నేను నిజంగా నెగ్గానా లేదా అంటే ఎవ్వరూ మాట్లాడలేదట, కిక్కురు మనకుండా ఊరుకున్నారు. వెంటనే ఆకాశవాణి అన్నది, బలరాముడే ఇందాకటి ఆట ఈ ఆట నెగ్గాడు అని ఆకాశవాణి చెప్పింది. పోనీ అప్పుడైనా ఊరుకోవచ్చు కదా. వెంటనే లేచి, రుక్మి మీ మొహం పైన నుంచి ఏదో యంత్రం పెట్టుకు మాట్లాడిస్తున్నావు నువ్వు, ఇలాంటి ఇంద్రజాలాలకి మేము లొంగం, యాదవులకి జూదమేవచ్చు, మేం మహానుభావులం, వేదం ధనుర్వేదం జూదం నాదం ఒకటి ఏమిటి, ఏ విద్యలో అయినా మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మీకేమీ చేత కాదు అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టకూడని తిట్లు తిట్టాడు. తిట్టి తిట్టడంతో ఆగ్రహించాడు బలరాముడు. ఆ క్షణం ఏం చేశాట, ఏయ్ ఇలా రావే అని పిలవగానే సునందం అనే ముసలం వచ్చింది. రోకలికి, ఆ బలరాముడి చేతిలో ఉన్న రోకలికి సునందము అని పేరు. ఆ రోకలి తీసుకుని నెత్తి మీద దెబ్బ కొట్టాడు రుక్మి నెత్తి మీద. ఈ వాగుడు వాగినటువంటి వాడి కపాలం కాస్త 1,000 ముక్కలైపోయి చిన్నాభిన్నమైపోయి చిందులు చిందులుగా రక్తము మాంసము చుట్టుపక్కల వెదజల్లబడింది. ఒక్క దెబ్బకి కిక్కును మరొకటి చచ్చిపోయాట. మేము పరాక్రమవంతులం కాదట్రా అని వెంటనే ఏం చేశాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి అబద్ధవాడి ప్రోత్సాహపరిచిన వాళ్ళకి చూడగానే వాళ్ళందరూ అమ్మ బాబోయ్ అని పరిగెత్తడం మొదలెట్టారు. పరిగెత్తడంలో బాగా ఆరితేరిన వాళ్ళు. కళింగరాజు గారు ఇందాక పళ్ళికిరించాడుగా, వాడు మహావేగంగా పారిపోతూ ఉంటే 10 అడుగుల దూరంలోనే ఈ బలరాముడు పరిగెత్తి వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకుని, ఒరే వాడు చచ్చాడు, నువ్వు జీవితం అంతా చస్తూ బ్రతకాలి అని పిడికిలు బిగించి మూతి మీద దెబ్బ కొట్టాట. మొత్తం పళ్ళన్నీ ఊడిపోయి గొంతుకు లోపల గడిపోయి కడుపులో గడిపోయాయి అన్నారు. మరి ఆ పిడిగుద్దు మామూలు గుద్దు కాదు, ఆ గుద్దికి మొత్తం 32 పళ్ళు, వాడికి 32 ఉన్నాయో 16 ఉన్నాయో అని లెక్కట్లేదు కానీ ఈ పళ్ళు మొత్తం ఊడిపోయి గొంతుకులోంచి లోపలికి పోయాట. యావజ్జీవితం ఆ కడుపులోకి వెళ్ళిపోయిన పళ్ళతోటి, ఊడిపోయిన పళ్ళతోటి దిక్కుమాలిన ముఖం వేసి బ్రతికాడు వాడు. ఈ విధంగా కళింగరాజు యొక్క పళ్ళు డులిచి ఆ తర్వాత ఆయన మళ్ళీ తన రోకలి మొసలు ముత్తుకుని వెనక్కి వచ్చేసరికి ఈ రుక్మి యొక్క పరివారం చల్లాచెదరైపోయారు. చేజేతులారా, మనవరాల్ని మనవడికి ఇచ్చి పెళ్లి చేసి ఆ పెళ్లిలో అనవసరంగా బలరాముడిని రెచ్చగొట్టి దుర్మరణం పాలైపోయాడు. అందుకే పదే పదే భాగవతం చెబుతున్నది, దుస్సాంగత్యం పనికిరాదు, హాయిగా బంధుత్వంలోకి మరల్చుకుంటూ పాత బుద్ధులన్నీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ దారిలో పడుతున్నవాడు కూడా కేవలం ఒక స్నేహితుడి ప్రోత్సాహంతో దెబ్బతిన్నాడు. అందుకని మనం ఇప్పుడు కూడా పక్కన కూర్చునే ముందు, ఈ పక్కన కూర్చున్నవాడు మంచివాడా దుర్బుద్ధి చేస్తాడా అనవసర ప్రసంగం చేస్తాడా సత్ప్రసంగం చేస్తాడా అని ఆలోచించుకుని కూర్చోమని శాస్త్రం చెబుతున్నది. అప్పుడు కృష్ణుడు మాత్రం ఏమీ మాట్లాడలేదట. ఎందుకని, అక్కడ ఒక గొప్ప మాట చెప్పాడండి, భాగవతంలో వ్యాసుల వారు కొన్ని కొన్ని గొప్ప గొప్ప సామెతలు వాడతారు. బలరాముడు రుక్మిణి చంపుతూ ఉంటే కృష్ణుడు చంపేవెందుకు అనలేదు, చంపద్దని అనలేదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. అందుకని ఆయన అయ్యో అన్నయ్య ఎంత పని చేసావు అంటే అన్నగారికి బాధ కలుగుతుందేమో, అలాగని అన్నగారికి బాధ కలుగుతుంది కదా నేను ఎందుకు ఈ పని చేసావు అని అడగకుండా, అయ్యో రుక్మిణి నువ్వెందుకు ఈ వాగుడు వాగావు అంటే రుక్మిణికి బాధ కలుగుతుందేమోనని కిక్కును మనకుండా ఈ తగాద వస్తున్న సమయంలో రుక్మిణిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాట. అసలు ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. మౌనేన కలహో నాస్తి అని. ఈ ప్రభావంతో మొత్తం భోజకటకం యొక్క వ్యవస్థ మారిపోయింది. తక్కిన సోదరులు ఉన్నారే, ఈ రుక్మిణి యొక్క సోదరులు, ఒక రుక్మిణి తప్ప తక్కిన వాళ్ళంతా సద్బుద్ధి కలిగిన వాళ్ళు. అందుకే రుక్మలోచనుడు, రుక్మనేత్రుడు, రుక్మకేశుడు, రుక్మబాహు అని పిలువబడే నలుగురు మాత్రం ఆ రోజు నుంచి కృష్ణ పరమాత్మని సేవిస్తూ సంపూర్ణ ధర్మబద్ధంగా యావజ్జీవితం గడిపారు. అంటే ఐదుగురిలో ఒక దుష్టుడు పోగానే తక్కిన వాళ్ళు విశిష్టులై జీవితాన్ని గడిపారని చెప్పారు. అందుకని భగవంతుడు అప్పుడప్పుడు ఒక దుష్టుని శిక్షిస్తూ ఉంటాడు. ఆ కాలంలోనే ఈ అనిరుద్ధుడికి వివాహం జరిగిన కొద్ది రోజులలోనే ఒక అపూర్వమైన ఘట్టం జరిగింది. బలిచక్రవర్తికి ఆరుగురు భార్యలు, ఈ ఆరుగురు భార్యల వల్ల మొత్తం 1000 మంది సంతానం కలిగారట ఆయనకి. అందులో ఒక ఆవిడ పేరు వింధ్యావళి, మరొక ఆవిడ పేరు కోటర. ఈ కోటర అనే ఆవిడికి బాణాసురుడు కొడుకు, అంటే బలిచక్రవర్తి సొంత కొడుకు బాణాసురుడు, రెండవ భార్య కోటర వల్ల జన్మించినవాడు. వీడు మొదటి నుంచి పరమశివభక్తుడు, వీరశైవుడు, శివుణ్ణి తప్ప మరొకడిని చూడడు, వినడు, కనడు, మూర్ఖోడు వాడు. అటువంటి వాడు. వాడు చాలా కాలం అనుదినము కైలాసానికి వెళ్ళేవాట. శివుడు అతన్ని మెచ్చుకుని కైలాసానికి రోజూ రావడానికి కావలసిన మహామహిమ ఇచ్చాడు. అందుకని ఇతడు రోజు కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి మధ్యలో వాయించి ఆయనకు అనేక రకాల వాద్య సహకారాలు చేసి ఆయనని మెప్పించి ఆయన తాండవ నృత్యం చేస్తున్నప్పుడు పక్కనే కూర్చుని నృత్యం అయిపోయాక ఆయన పాదాల మీద పువ్వులు తల్లిపోతూ ఉండేవాడు. ఒకసారి అతడు శివుణ్ణి అద్భుతమైనటువంటి తన పూజతో మెప్పించాడు. అప్పుడు శివుడు మెచ్చుకున్నాడు, నీకేం కావాలో కోరుకోమన్నట్ట. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవా జగన్నాథ, దేవేంద్రాదుల యొక్క నమస్కారం అందుకునే మహాత్ముడు నువ్వు, పరమ పవిత్ర చరిత్ర కలిగిన వాడివి, ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగని వాడివి. నువ్వు ఇవ్వడం మొదలు పెడితే తీసుకోవడానికి 2 చేతులు చాలవని పెద్దలు చెబుతారు. అటువంటి నీకు, బాలచంద్ర రేఖామౌళికి విషాన్ని కంఠంలో పెట్టుకున్న స్వామికి, రజతాచలం మీద నిరంతరం కొలుగుండేవాడికి, గజచర్మ పరిధానుడికి నమస్కరిస్తున్నాను, నాకు నీ పాదసేవ నిరంతరం అనుగ్రహించు అన్నట. ఆయన చాలా సంతోషపడి ఏం కావాలో కోరుకుంటే, నాకు 1000 చేతులు ప్రసాదించు, ఈ 1000 చేతులు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు రావాలి, కొత్తప్పుడు 2 చేతులే ఉండాలి, మంచి బలాన్ని ప్రసాదించు, లోకాలన్నిటినీ జయించగలిగే శక్తిని ప్రసాదించు, తథాస్తు, ఇంకా ఏం కావాలో కోరుకో, నీ భక్తి నన్ను మెప్పించింది, రోజు నృత్యం అయ్యాక నువ్వు నా పాదాలని పూజ చేస్తున్నావు, మామూలు పూజ కాదు, నా పాదాలని నృత్యానంతరం పూలతో పూజిస్తున్నావు. ఎప్పుడైనా పరమేశ్వరుడికి తెల్లని పువ్వులు పాదాల మీద వేస్తే నటరాజ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా మీరు ఏం చేస్తారంటే, శివుడు తాండవం ఆడుతున్నప్పుడు నటరాజ విగ్రహం రూపంలో ఉంటాడు కదా, ఆ నటరాజు గారి పాదాలని తెల్లని పువ్వులతో పూజిస్తే ఆయన ఏం కావాలంటే ఇస్తాడు. నేను నటరాజుగా ఉన్నప్పుడు లేక ఆ రూపములో ఉన్నప్పుడు, ఆ రూపములో ఉన్న నా విగ్రహాన్నైనా మీరు ఇంట్లో పెట్టి తెల్లని పువ్వులతో పూజిస్తే మీరు అనుకున్న కోరికలు తీరుతాయి అని వరమిచ్చాడు ఆయన. కాబట్టి ఎవరికైనా తీవ్రమైన కోరికలుంటే, తీరని కోరికలుంటే ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకుని ఆ పాదాల మీద రోజు ఇలాంటి తెల్లని పువ్వులు వేసి పూజ చేయండి, తప్పక అనుకున్న పని అవుతుంది. అందుకే ఆయన సంతోషించి, తాండవ నృత్య సమయంలో నువ్వు నా పాదాల మీద పుష్పాలు వేసి పూజించావు, ఏం కావాలని ఇస్తానగా, అప్పుడు ఆయన అయితే నా కోరిక తప్పక తీరుస్తావు కదా, ఇచ్చిన మాట తప్పవు కదా అన్నట్ట. ఒరే శివుడు మాటిచ్చి తప్పుతాడా, కోరుకో. దేవా ఈరోజు నుంచి నువ్వు నీ భార్యా సమేతంగా గణపతితో కుమారస్వామితో నా గుమ్మానికి కాపలాగాయి అన్నట్ట. నీ మొత్తం పరివారంతో కలిపి దేవా నీవు ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి అమ్మవారితో కలిసి మా పెద్ద అపూర్వమైన కోట దగ్గరకు వచ్చాయి. సోణపురం అంటారు దాన్ని. ఆ సోణపురానికి పెద్ద ప్రాకారం ఉన్నది. ఆ ప్రాకారం తూర్పు దిక్కున సింహద్వారం ఉంది. ఆ సింహద్వారానికి కుడివైపు నువ్వు కూర్చో, ఎడంవైపు అమ్మ కూర్చుంటుంది. అది కూడా మీ వాహనాల మీద కూర్చోండి. ఈ నందీశ్వరుడు, ఈ భృంగీశ్వరుడు, గణపతి, కుమారస్వామి, ఇంకా నీ సకల పరివారం మీరంతా అక్కడే ఉండండి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నేను కోరుకున్నంతకాలం నాకు మీరు సేవ చెయ్యండి అనగా ఆయన చిరునవ్వునవి, నువ్వు విజయం పొందినంతకాలం, నీ చేతులు 1000 నీకున్నంతకాలం నీకు కాపలా కాస్తాం. నీకు 1000 చేతులు ఇస్తున్నాను కదా, ఆ 1000 చేతుల్లో ఏ చెయ్యైనా తెగిపోతే మాత్రం ఆ క్షణమే నీ కోటకి కాపలా కాయడం మానేసి మేము కైలాసానికి పోతామంటే నువ్వు కాపలా కాస్తూ ఉండగా అసలు నాకు యుద్ధం చేయవలసిన అవసరమే ఉందో అయి, కాబట్టి నా చేతులే తెగవు, చేతులు మూతులు తెగనంతకాలం నువ్వు నాకు కాపలా ఉంటావు. అలా చక్కగా మీరు గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. గేట్ కీపర్లుగా పెట్టుకున్నట్టువంటి కర్మ. పరమాత్ముడు తనంత తాను మెచ్చుకుని కాపలా కాయడం కాదు, నువ్వు అక్కడే. అది కూడా ఎలాగా, రాత్రి మాత్రం మీరు నిలబడే ఉండాలి, కూర్చోకూడదట. మళ్ళీ ఒక్క కుర్చీ కూడా వేయను అక్కడ, మీరు నిలబడే కాపలా కాయండి అంటే శివుడు చెప్తాం అన్నాడు. మరీ శివుడు అత్యంత కరుణాస్వరూపుడు అండి ఆయన, అందుకే ఊ అన్నాడు. అక్కడి నుంచి శివుడు కైలాసాన్ని విడిచిపెట్టి ఎవరైనా ప్రార్థించినా దర్శనమివ్వాలంటే ఇక్కడి నుంచే వెళ్ళేవాట. అది కూడా బాణాసురుడికి చెప్పి వెళ్లాల్సి వచ్చేదట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 6 సంవత్సరముల కాలం బాణాసురుడికి ఆయన కాపలాగా ఉండిపోయాడు. అలాగే గుమ్మం దగ్గర పరివార సమేతంగా అందరితో కలిసి అక్కడ కాపలా కాశాడు. ఈలోపు బాణాసురుడు విజృంభించి ఎప్పుడైతే శివుడు కాపలా ఉన్నాడో ఇంకా ఆయనకు భయం లేదు, కోట విడిచిపెట్టి దేవతల్ని తన్నాడు, వరుణుణ్ణి తన్నాడు, వాయుదేవుడితో యుద్ధం చేశాడు, యమధర్మరాజు గారి మీద కూడా యుద్ధానికి వెళ్ళాడు, ఓ రెచ్చిపోయాడు. కొంతకాలానికి వాడితో యుద్ధం చేసేవాడు దొరకలేదు. ఒక రోజున ఇంక వాడికి యుద్ధం లేక విసిగెత్తిపోయింది. అందుకని మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడి పాదాలకు నమస్కరించాడు. భక్తి భక్తి నుండి శివుడిని సేవకుడిగా పెట్టుకున్నా భక్తి విడిచిపెట్టలేదు, అదే వాడిని కాపాడింది కొంతలో కొంత. పాదాలకు నమస్కరించాడు. శంకర భక్త మానసవ శంకర దుష్ట మదాసురేంద్ర నా శంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయ తాండవ కేలన భక్త పాలన. శంకర నీకు నిరంతరం నమస్కరిస్తున్నాను. భక్తుల యొక్క మనస్సును వశం చేసుకున్నవాడివి, దుష్టులై అహంకరించే నాలాంటి రాక్షసుని నాశనం చేస్తావని అంటున్నాడు. మళ్ళీ అక్కడే దుష్ట మదాసురేంద్ర నాశంకర. నాకు నా ఆశ్చర్యం ఏంటంటే వాడు అసురుడు, వాడు దుష్టుడు, అయినా వాడు స్తోత్రం ఏం చేశాడు తెలిసిన, దుష్ట మదాసురేంద్ర నాశంకర. అంత అందంగా పోతన గారు అనువాదం చేశాడు ఈ బాణాసుర ఘట్టంలో. దుష్టులై అహంకరించే అసురులను నాశనం చేస్తావు నువ్వు, నాలాంటి భక్తుల్ని ఏమీ చెయ్యవు. అంటే నేను మాత్రం భక్తుడే, నాలో దుష్టత్వం లేదని చెప్పుకుంటున్నాడు అనమాట వాడు. పార్వతీదేవి హృదయం కలుగు పువ్వు, ఆ కలుగు పువ్వుని వికసింపచేసి చంద్రుడివి నువ్వు. యోగుల హృదయములు పద్మములు, యోగుల హృదయ పద్మములను వికసింపచేసే సూర్యుడివి నువ్వు. తాండవ కేలన భక్త పాలన, పూర్తిగా శరీరం అంతా తెలుపు, కంఠం మాత్రం నలుపు. అందుకని పాండు నీల రుచి శంకరవర్ణ, తెలుపు నలుపుల యొక్క శంకరవర్ణం కలిగిన నీకు నమస్కరించాను ప్రభు. ఈ మధ్యకాలంలో